आप सुन रहे हैं रेडियो रवीश।
नमस्कार, मैं रवीश कुमार। दिस पॉडकास्ट हैज बीन जनरेटेड बाय आर्टिफिशियल इंटेलिजेंस। द वॉइस यू विल नाउ हियर इज नॉट माइंड बट जनरेटेड बाय अ मशीन। वी आर ट्राइंग टू रीच न्यू ऑडियंसेस एंड दस मेकिंग यूज ऑफ व्हाट एआई हैज टू ऑफर। देयर माइट बी सम ट्रांसलेशन रिलेटेड इनएक्यूरेसीज। इन दैट केस प्लीज रेफर टू आवर मेन वीडियो।
రెండవ దశ ఎవరి దశ? రెండో దశ ఓటింగ్ ముగిసింది. హలో, నేను రవీష్ కుమార్. 543 లోక్సభ స్థానాలకు గాను 190 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఇక్కడ నుండి ప్రజలు విజేత గురించి సహనం కోల్పోవడం ప్రారంభించినప్పుడు ఎన్నికలు ఆ దశలోకి ప్రవేశిస్తాయి. చర్చల్లో ఒక్క క్షణం బీజేపీ గెలుస్తుంది, మరుసటి క్షణం ఇండియా కూటమి. 2019 ఫలితాల ప్రకారం బీజేపీకి భారత కూటమికి మధ్య 7% తేడా ఉందని గుర్తుంచుకోండి. ఈ లోటును కూర్చవచ్చు, కానీ అది అంత తేలికైన పని కాదు. రెండో దశలో ఉన్న 88 స్థానాల్లో బీజేపీకి 54, కాంగ్రెస్కు 18. రెండో దశ ముగిసిన తర్వాత రాజస్థాన్లో ఎన్నికలు ముగిశాయి. 10 ఇక్కడ కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాలేదు. మొత్తం 25 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందా? బీజేపీ 5 పైగా కోల్పోతుందా? తక్షణ నిర్ణయానికి వచ్చే ముందు 2019 ఎన్నికలలో రాజస్థాన్లో బీజేపీ 2 లక్షల నుండి 6 లక్షల ఓట్లకు పైగా అనేక స్థానాలను గెలుచుకున్నదని గుర్తుంచుకోండి. 2019లో బీజేపీ ఓట్ల శాతం దాదాపు 59% కాగా కాంగ్రెస్ ఓట్ షేర్ 35%. 25% ఓట్లు బీజేపీకి దూరమయ్యేంత అలవాటు ఉందా? ఇదే జరిగితే 2024 ఎన్నికలలో ఇది చాలా పెద్ద ఈవెంట్ అవుతుంది. కాబట్టి రాజస్థాన్ నుండి వచ్చే వార్తలపై నిఘా ఉంచండి. ఇలా జరగవచ్చా లేక ఓట్ల తేడా చాలా తక్కువగా ఉన్నా కాస్త మార్పు చేసినా బీజేపీకి అన్ని సీట్లు వస్తాయని నిపుణులు అంగీకరించడం లేదు? 5 నుంచి 10 పోతాయని మాట్లాడుతున్నారు. ప్రశ్న ఏమిటంటే, భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ శిబిరం నుంచి ఇన్ని ఓట్లు గల్లంతు అయ్యాయా? 2019 ఎన్నికలు వేరు. పుల్వామాలో ఉగ్రవాద దాడి మరియు బాలాకోట్ దాడి కారణంగా ఓటరు తనను తాను సైనికుడిగా భావించడం ప్రారంభించాడు మరియు తాను ఓటు వేయలేదని, పాకిస్తాన్కు సమాధానం ఇస్తున్నానని భావించాడు. ఈసారి ఈ ప్రాంతాల్లో ప్రధానమంత్రి 6 ర్యాలీలు నిర్వహించిన అగ్నివీర్ పథకం గురించి మాట్లాడలేదు. అంతెందుకు? అగ్నివీరుడి గుణగణాలను ప్రధాని మోదీ చెబితే ఉనును నుంచి చురు వరకు యువత ఆయనపై వెర్రితలలు వేసుకోలేదా? 2019లో లాగా యువత అగ్నివీర్ యోజనను మరిచి బీజేపీకి ఓటేస్తారా? 2019 ప్రకారం రాజస్థాన్ గురించి బీజేపీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే తొలి దశలో ఓటింగ్ 6% తగ్గినట్లు వార్తలు వచ్చిన వెంటనే ప్రధాని భాష మారిపోయింది. బన్స్వారా సమావేశంలో అతను ముస్లింలు మరియు మంగళసూత్ర గురించి మాట్లాడటం ప్రారంభించాడు. ప్రధాని మోదీ మొదటి దశలోనే ఊహించి ఉండాల్సింది. అందుకే వేదికపై కాకుండా బూతలపైనే శ్రద్ధ వహించాలని చురుకూరులో బీజేపీ కార్యకర్తలను అభ్యర్థించారు. కానీ 2 సీట్ల కోసం ర్యాలీ చేస్తున్న సమయంలో ప్రధాని ప్రసంగం అబద్ధాలు, మతతత్వాలతో నిండిపోయింది. బన్స్వారా ర్యాలీలో కాంగ్రెస్ మంగళసూత్రం తీసుకుని ముస్లింలను విభజిస్తుందని మోదీ ప్రసంగించారు. రాష్ట్ర మైనారిటీ ఫ్రంట్ అధ్యక్షుడు ఉస్మాన్ ఘనీ ఈ ప్రకటనను ఖండించడంతో అతను పార్టీ నుండి బహిష్కరించబడ్డాడు. ఆయన పార్టీ విశ్వసనీయతను దెబ్బతీశారని ఆరోపించారు. బన్స్వారాలో ప్రధాని ఇచ్చిన ప్రకటనను ఘనీ ఖండించారు మరియు ఈ ప్రకటన వల్ల రాజస్థాన్లో పార్టీ కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. భారతదేశ చరిత్రలో విద్వేషపూరిత ప్రసంగాల కోసం నోటీసులు అందుకున్న తొలి ప్రధానిగా ప్రధాని మోదీ నిలిచారు. మోడీ చేసిన ఈ విద్వేషపూరిత ప్రసంగం రాజస్థాన్లోని మొత్తం 25 బీజేపీ గెలుచుకుంటుందా? బీజేపీకి 15 కూడా రావడం కష్టమని స్వాతి మాథుర్, భానుప్రతాప్ సింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో నివేదించారు. మతోన్మాదం, విద్వేషాలు, అసత్యాలతో నిండిన ఈ ప్రసంగం బీజేపీ కోటను కాపాడిందా లేదా రాజస్థాన్ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపలేదా అని అందరూ రాజస్థాన్ ఫలితాలను గమనిస్తూనే ఉంటారు. రాజస్థాన్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండనివ్వండి. వీటన్నింటితో ఓటర్లు ప్రభావితమైతే ఏం చేయాలి? బీహార్, మహారాష్ట్రలో 3:00 వరకు చాలా నెమ్మదిగా ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 సమయానికి బీహార్లో 53.03%, మహారాష్ట్రలో 53.51% ఓట్లు పోలయ్యాయి. బీహార్లోని ఈ పోలింగ్ బూత్లకు బయటి నుంచి వస్తున్న ఓటర్లను చూసి మీరు రాష్ట్ర ఆర్థిక సర్వే చేయవచ్చు, కానీ మీరు చేయలేరు. బయటి నుండి రాజకీయ సర్వే ఆసక్తికరమైన అంతర్దృష్టులను వెల్లడించింది. 20 ఏళ్లకు పైగా నితీష్ కుమార్ నిరంతర పాలనలో బీహార్ ఇంతగా అభివృద్ధి చెందితే నరేంద్ర మోడీ 10 ఏళ్లలో బీహార్ మరింత ముందుకు సాగవలసి ఉంటుందని ప్రజల వేషధారణ సూచిస్తుంది. బహుశా ప్రజలు ఇప్పటివరకు వారి ప్రయాణంతో సంతృప్తి చెందారు. నిరంతర పేదరికం ఆర్థిక శ్రేయస్సు గురించి కలలు కనకుండా వారిని దూరం చేసింది. ఆర్థిక సర్వే నిర్వహించవచ్చు, కానీ రాజకీయ సర్వే కష్టం. భాగల్పూర్లో 3 గంటల వరకు 40% కూడా ఓటింగ్ జరగలేదు. పూర్ణియా మరియు కతిహార్లలో దాదాపు 47%, కిషన్గంజ్లో 40.58% ఓటింగ్ జరిగింది. అయితే బీహార్లోని మొత్తం 5 స్థానాల్లో 50% కంటే తక్కువ ఓటింగ్ నమోదైంది. మొదటి దశలో బీహార్లోని 4 స్థానాల్లో ఓటింగ్ జరిగింది మరియు ఓటింగ్ శాతం మొత్తం దేశంలోనే అత్యల్పంగా 50% కంటే తక్కువ. 2వ దశలో 3 గంటల వరకు గణాంకాలు కూడా ప్రోత్సాహకరంగా కనిపించలేదు. ఇతర రాష్ట్రాల నుంచి ఓటు వేసేందుకు రాలేదా, ఈ జిల్లాల వాసులు కూడా ఉత్సాహం చూపలేదా? ఇలా బీహార్లో 9 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో 7 దశల్లో ఎన్నికలు నిర్వహించడం ఏంటనే ప్రశ్నకు కూడా అర్థం లేదు. కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 14 స్థానాలకు పోలింగ్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లు, హిజాబ్ అంశం చాలా వేడెక్కింది, కానీ బీజేపీ ఓడిపోయింది. దానితో పాటు అవినీతి అంశం కూడా ముడిపడి ఉంది. ఈసారి ఎన్నికల్లో జేడీఎస్తో పొత్తు పెట్టుకుని బీజేపీ పోటీ చేస్తోంది. దాని నాయకుడు హెచ్డి దేవెగౌడ తన హయాంలో ముస్లింలకు రిజర్వేషన్లు లభించాయని గర్వంగా చెప్పారు. ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ మరియు ఇతర హిందీ రాష్ట్రాలలో దీనిని ఒక సమస్యగా మార్చారు, కానీ దేవెగౌడను ఒక్కసారి కూడా టార్గెట్ చేయలేదు. గుజరాత్లోనూ చాలా ముస్లిం కులాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. బీహార్లో వెనుకబడిన కులాల ముస్లింలకు 1978 నుంచి రిజర్వేషన్లు లభిస్తున్నాయి. ముంగేరి లాల్ నివేదికలో అత్యంత వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించినప్పుడు అత్యంత వెనుకబడిన ముస్లింలలో అత్యంత వెనుకబడిన ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించారు. ఈసారి భారతరత్న పొందిన కర్పూరి ఠాకూర్ కాలంలో ఈ రిజర్వేషన్ ఇవ్వబడింది. దీనిపై ప్రధాని ప్రశ్నించగలరా? ప్రశ్నే లేదు. వార్తాపత్రికలు మరియు ఛానెళ్లు ఈ విషయాలన్నీ ప్రజలకు ఈ విధంగా చెప్పవు అని అతని ప్రసంగం మొత్తం ఎవరు విన్నా అది కర్ణాటకలో మాత్రమే అని అనిపిస్తుంది. ముస్లింలను ప్రజలు ఎంతగా అసహించుకున్నారో వారి పేరుతో ప్రధాని ఏదైనా అబద్ధం చెబితే ఓట్లు రాబట్టుకుంటారా? ఈ కర్మాగారం అద్భుతమైనది. ప్రభాష్ జోషి మరియు #39 హిందూ హోనే కా ధర్మ మరియు #39 పుస్తకం చదివారా? ఈ పుస్తకం కుకూమ్లో ఆడియోబుక్ రూపంలో అందుబాటులో ఉంది. ప్రభాష్ జోషి రాసిన ఈ పుస్తకం మీకు హిందూ మతం మరియు హిందూత్వ రాజకీయాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మీరు కుకూ FM ప్లాట్ఫారంలో 5000 కంటే ఎక్కువ షోలను ఉచితంగా వినవచ్చు. మీరు కుకుమకి సభ్యత్వం పొందడం ద్వారా 7 రోజుల ఉచిత ట్రయల్ని పొందుతారు. 7 రోజుల తర్వాత మీరు సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ ఓ బీజేపీ అభ్యర్థి ఇంట్లో నుంచి 4,80,00,000 నగదును స్వాధీనం చేసుకున్న వార్త మీరు తప్పక వినే ఉంటారు. చిక్కబళ్ళాపుర నుంచి బీజేపీ అభ్యర్థిగా కె సుధాకర్ బరిలో నిలిచారు. మతం పేరుతో ఓట్లు అడిగే వీడియోను పోస్ట్ చేసినందుకు తేజస్వి సూర్యపై ఈరోజు కూడా కేసు నమోదైంది. తేజస్వి సూర్య ఈరోజు పలు వీడియోలను పోస్ట్ చేశారు. ఓ వీడియోలో రామమందిరం పేరుతో, మరో వీడియోలో ఆర్టికల్ 370 తొలగింపు పేరుతో ఓట్లు అడిగాడు తేజస్వి సూర్య. బెంగళూరు సౌత్ అభ్యర్థి, 3వసారి గెలుస్తాడా? ఫలితాల రోజు కోసం ఈ ప్రశ్నను ఉంచండి. బెంగళూరు సౌత్లో 49.37% మాత్రమే ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు ఇదే లెక్క. ఇది మరింత పెరగవచ్చు. బెంగళూరులో 4 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఈ 4 సీట్ల సగటు 53% కాగా, కర్ణాటకలోని 14 సీట్లలో సాయంత్రం 5 గంటల వరకు సగటు 63.9%. కానీ బహిరంగంగా మతం పేరుతో ఓట్లు అడగడం వల్ల ఎన్నికల్లో బీజేపీ గెలిచిన హిందూ ముస్లిం తప్ప మరో సమస్య లేదని తేలింది. ఇది ఎంత సులభం! పని తీరు సరిగా లేనప్పుడు మాత్రమే ఒక మతానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో గెలవడం తప్పనిసరి అవుతుంది. అయితే ముస్లింల పట్ల ద్వేషం అనే అంశం ఈ దేశంలో లెక్కలేనంత మందిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మార్చిందన్నది కూడా వాస్తవం. ఎంపీగా ఉండేందుకు హిందూ గుర్తింపు కూడా పర్యాయపదంగా మారింది. దాని పేరుతో ఓట్లు రాబట్టగలిగినప్పుడు ప్రజా సమస్యలపై ఎంపీ ఎందుకు బాధపడాలి? కర్ణాటకలోని 28 సీట్లలో బీజేపీకి 25 సీట్లు వచ్చాయి. ఇవాళ ఓటింగ్ జరిగిన 14 స్థానాల్లో బీజేపీకి 11 సీట్లు వచ్చాయి. మొత్తం 14 స్థానాల్లోనూ కూటమి విజయం సాధిస్తుందని హెచ్డి దేవెగౌడ ప్రకటించారు. జేడీఎస్ మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి కర్ణాటకలోని మాండ్య నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ గౌడపై పోటీ చేస్తున్నారు. మీడియా విశ్లేషణ గత ఎన్నికల్లో పుల్వామా మరియు మోడీ ఫ్యాక్టర్ గురించి రాసింది, కానీ ఈసారి అలాంటి సమస్య ఓటర్లను డామినేట్ చేయడం లేదు. కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీతో ఒప్పందం చేసుకున్నామని దేవెగౌడ చెప్పారు. ఈసారి కాంగ్రెస్కు చుక్కెదురవుతుందా? అలా చేస్తే ఎవరి సీట్లు మాయం అవుతాయి? రాజస్థాన్ మాదిరిగానే ఈ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తన పనితీరును మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ 5 హామీల పథకం బీజేపీకి గట్టి పోటీనిస్తోంది. అది ప్రభావం చూపితే కాంగ్రెస్ పనితీరు మెరుగుపడుతుంది. సిద్ధరామయ్య మరియు డికే శివకుమార్ తమ నాయకత్వాన్ని మరియు ఎన్నికల నైపుణ్యాన్ని మరోసారి ఇక్కడ పునరావృతం చేయవలసి ఉంటుంది. 2019 బీజేపీకి 300 కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. కర్ణాటక విజయం దానికి ప్రధాన దోహదపడింది. బీజేపీకి 1000 కోట్ల విలువైన విరాళాలు, మానవ వనరులు, దర్యాప్తు సంస్థల అధికారం, గోడి మీడియా వ్యవస్థ ఉన్నాయి. ఖాతా తెరవని చోట కూడా ఈ పార్టీ అన్ని విధాలా బలంగా కనిపిస్తోంది. బీజేపీ ర్యాలీలు చూస్తుంటే ఎప్పుడూ గెలవలేని స్థానాల్లో కూడా బీజేపీనే గెలుపొందినట్లు అనిపిస్తుంది. ఈసారి కేరళలో బీజేపీ ఖాతా తెరుస్తుందా అనేది పెద్ద ప్రశ్న. 2014 నుంచి దేశ రాజకీయాలను శాసిస్తున్న నరేంద్ర మోదీ కేరళలో బీజేపీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. 2014 నుంచి ఇక్కడ గ్రాండ్ ర్యాలీలు నిర్వహిస్తున్న మోదీ ఒక్కోసారి ఇక్కడి మఠాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఒక్కోసారి క్రిస్టియన్ సంస్థలను కూడా చేర్చుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా 10 ఏళ్లలో కేరళలో బీజేపీకి 1 సీటు కూడా రాలేదు. ఈసారి గెలుస్తుందా? ఎన్నికల సమయంలో దూరదర్శన్లో మరియు కోర్ట్ కేరళ స్టోరీ మరియు కోర్ట్ 2 సార్లు ప్రసారమైంది. కేరళ ప్రభుత్వమే దీనిని ఖండించింది మరియు నిపుణులు కూడా ఈ చిత్రానికి సంబంధించిన అనేక విషయాలను ఖండించారు. కేరళ బీజేపీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ అన్నీ చేస్తుంది, ఇది ప్రచార చిత్రం నుండి కూడా అంచనాలను కలిగి ఉంది మరియు ఇది 2 సార్లు ప్రసారం చేయబడుతుంది. కేరళలోని 20 సీట్లపై ఈసారి కూడా దాని ఖాతా 0గానే ఉంటుందా లేదా తెరుస్తుందా? తమిళనాడు విషయంలోనూ ఇదే ప్రశ్న ఎదురవుతోంది. కర్ణాటకలో బీజేపీ ఓట్ల శాతం తగ్గితే 2024లో దక్షిణాదిలో విజయం ఖాయం. దక్షిణాది భాజపాను పూర్తిగా తిరస్కరించినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ విషయానికి వద్దాం. ఈరోజు ఇక్కడ 8 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, మథుర బీజేపీ సీట్లు. పోలింగ్ బూత్ల వద్ద క్యూలో నిలబడిన ఓటర్లు తమను కాదని, చాలా మంది గుర్తించని అభ్యర్థుల భవిష్యత్తును మార్చడానికి వచ్చారు, వీరి గురించి ఇటీవల కొంతమంది విన్నారు. ఏ పని చేయకుండా ఎన్నికల్లో గెలవవచ్చు, చాలా పని చేసిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోవచ్చు. భారత రాజకీయాల్లో గెలుపు ఓటములకు నిర్ణీత ఫార్ములా అంటూ ఏమీ లేదు. 2 సినీ నటులు మధుర, మీరట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హేమ మాలిని యొక్క అనేక ఇంటర్వ్యూలు మీడియాలో ప్రసారం చేయబడ్డాయి. అందులో ఆమె పని గురించి మాట్లాడేటప్పుడు ఆమె బలహీనంగా కనిపిస్తుంది, కానీ హేమ మాలిని 10 ఏళ్లుగా అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆమె పని వల్ల అక్కడి నుంచి గెలుస్తుందా లేక మరేదైనా కారణం ఉందా అనేది ఆలోచించాలి. ఈసారి కూడా హేమమాలిని గెలిస్తే భారతదేశ ఎన్నికలను కేవలం నరేంద్ర మోడీ వేవ్ కటకటాల ద్వారా చూడకూడదు. మధురలో హోలీ గురించి బీజేపీ నేతలు చాలాసార్లు మాట్లాడారు. మోడీ మరియు యోగి ఇద్దరూ కాశీ మరియు అయోధ్య, అలాగే మధుర యొక్క వివాదాస్పద అంశాల వైపు చూపారు. మీరట్లో అరుణ్ గోవిల్ కూడా హేమ మాలినిలాగే ప్రశ్నల ముందు తడబడుతున్నాడు. అయితే యూపీలో ఎక్కడి నుంచైనా ఎవరినైనా రంగంలోకి దించగలమన్న నమ్మకంతో బీజేపీ ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మధురలో అతి తక్కువ ఓటింగ్ నమోదైంది. అందరి చూపు బాగ్పత్ సీటుపైనే ఉంది. ఎస్పీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థితో పోటీ పడగలరా? ఉత్తరప్రదేశ్లో తొలి దశలో దాదాపు 61% ఓటింగ్ జరిగింది. రెండవ దశలో సాయంత్రం 5 గంటల వరకు ఉన్న డేటా దేశంలోనే యూపీ అత్యల్ప ఓటింగ్ను చూసింది. ఈ సమయంలో ఓటరు ఉత్సాహంగా ఉన్నారని లేదా ఉదాసీనంగా ఉన్నారని ఏ పార్టీ చెప్పదు. అందరూ క్లెయిమ్లు చేస్తారు. మార్గం ద్వారా తక్కువ ఓటింగ్ గురించి నాకు ఒక ప్రశ్న ఉంది. మతం అనే అంశం యువతలో ఉత్సాహాన్ని నింపడం లేదా? ఎందుకు? ఇది కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. ఏ యువకుడు అయినా తన యవ్వనాన్ని కనీసం 20 సంవత్సరాలను ఈ సమస్యపై సులభంగా వృధా చేయవచ్చు. హిందీ మాట్లాడే రాష్ట్రాల యువత మతం విషయంలో ఇంత త్వరగా విసుగు చెందుతుందని నేను అనుకోను. వారిపై 10 ఏళ్ల పాటు శ్రమించామని మర్చిపోవద్దు. హిందీ మాట్లాడే రాష్ట్రాల యువత మరియు ఓటర్ల కోసం నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. హిందీ మాట్లాడే రాష్ట్రాల ఓటర్లు ఎంతసేపు, ఎన్ని ర్యాలీలు, ప్రసంగాల్లో ఇదే మాట వింటూ ఉంటారు? మరియు కోట్ ముస్లిం మరియు కోట్ అనే పదం మొదటి వరుసలో వస్తే, మరియు కోట్ దేవాలయం, మరియు కోట్ రెండవ పంక్తిలో, మరియు కోట్ మాఫియా, మరియు కోట్ మూడవ పంక్తిలో, మరియు కోట్ మంగళసూత్రం, మరియు కోట్ 4వ లైన్లో, మరియు కోట్ లౌడ్ స్పీకర్, మరియు కోట్ 5వ లైన్లో వస్తుంది, మరియు కోట్ బుల్డోజర్ అనేది 6వ పంక్తిలో, మరియు కోట్ దేవాలయం, మరియు కోట్ మళ్ళీ 7వ లైన్లో, మరియు కోట్ ముస్లిం, మరియు కోట్ మళ్ళీ 8వ లైన్లో వస్తుంది. కానీ ఏ లైన్లోనూ ఉపాధి ప్రస్తావన లేదు, కాలేజీ ప్రస్తావన లేదు. మీకు అలాంటి ప్రసంగాలు ఎలా ఇవ్వాలో తెలిస్తే మరియు అదే ప్రసంగాన్ని 100 ర్యాలీలలో పునరావృతం చేయగలరు మరియు అదే ప్రసంగంతో సంవత్సరాల తరబడి విసుగు చెందకుండా చేయగల సామర్థ్యం ఉంటే నా మాట వినండి. మీరు హిందీ మాట్లాడే ఏ రాష్ట్రంలోనైనా నాయకుడిగా మారవచ్చు. కానీ ఒక ప్రశ్న, మీకు అలాంటి రాజకీయాలు కావాలా? ఈ మతోన్మాద విషం మీకు అధికార అమృతాన్ని ఇస్తుంది. అయితే మీకు అలాంటి అమృతం కావాలా? దాని గురించి ఆలోచించు. ఇప్పుడు మహారాష్ట్రకు వెళ్దాం. ఈరోజు 8 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈసారి 2 పార్టీలు 2గా చీలిపోయాయి. ఎన్సీపీ 2 భాగాలుగా విడిపోయింది. శరద్ పవార్ ఎన్సీపీ మరియు అజిత్ పవార్ ఎన్సీపీ. శివసేనలో 2 భాగాలు ఉన్నాయి. శివసేన ఉద్ధవ్ మరియు శివసేన షిండే. ఎంఎస్పీకి హామీ ఇవ్వడానికి బీజేపీ నిరాకరించింది. అయితే దాని మిత్రపక్షం అజిత్ పవార్ ఎన్సీపీ తన మేనిఫెస్టోలో ఎంఎస్పీకి చట్టపరమైన హామీని ఇస్తుంది. అద్భుతమైన ఆట జరుగుతోంది. గోడీ మీడియాలో దీనిపై సీరియస్గా చర్చ జరగడం చూశారా? బుల్దానా, యవత్మాల్, వాషిం, వార్ధా, అమరావతి, అకోలాలో ఓటింగ్ జరిగింది. బుల్దానాలో రైతులు తమ అభ్యర్థి రవికాంత్ తుప్కర్ను నిలబెట్టారు. ఉత్తరాఖండ్లోని తెహ్రీ నుంచి బెరోజ్గర్ సంఘ్ అభ్యర్థి బాబీ పవార్ కూడా వార్తల్లో నిలిచారు. రవికాంత్ తుప్కర్ను అడ్డుకునేందుకు షిండే మరియు అతని మంత్రులు ఇక్కడ అనేక సమావేశాలు నిర్వహించారు. తుప్కర్కి పడే ఓట్లతో ఎవరి అవకాశాలు గల్లంతవుతాయి అనే చర్చ సాగుతోంది. ఇది కాకుండా మరాఠ్వాడాలో హింగోలి, నాందేడ్ మరియు పర్భానీ వస్తాయి. మరాఠా రిజర్వేషన్ అంశం బీజేపీకి బలం చేకూరుస్తుందని మహారాష్ట్ర ఫలితాలు తెలియజేస్తున్నాయి. మహారాష్ట్రలో పెద్దగా ఓటింగ్ జరగలేదు. కానీ ఈరోజు బెంగాల్లో 3 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. గతసారి కూడా 3 స్థానాల్లో మాత్రమే పోలింగ్ జరిగింది. అప్పుడు దాదాపు 82% ఓటింగ్ జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు 72% ఓటింగ్ జరిగింది. మీరు బెంగాల్ ఎన్నికలను చూస్తున్నారు. 3 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. 1 సీటు మాత్రమే దశ ఉంటే బాగుండేది. నిజానికి ఈ విషయాలపై మీడియాలో సరైన చర్చ జరగడం లేదు. సరే, ఇప్పుడు దాని సమయం ముగిసింది. ఓటింగ్ శాతం చూస్తే ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనే విషయాలపై పెద్దగా అవగాహన లేదు. ఒక ప్రాంతంలోని వివిధ పోలింగ్ స్టేషన్ల డేటా అభ్యర్థికి ఎక్కడ ఆధిక్యత లభిస్తుందో తెలియజేస్తుంది. 2వ దశ ఓటింగ్ అధినేత ప్రసంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఏ పార్టీ, మీరు ప్రజలైతే ఈ ఎన్నికలను మీ సమస్యలపైకి తీసుకురండి. లేకుంటే రిజర్వేషన్లు లేక మంగళసూత్రం అనే సాకుతో ముస్లింలను ప్రధాని పైకి తెస్తూనే ఉంటారు. మీరు నిజమైన సమస్యలను తీసుకురావాలి. హలో, నేను రవీష్ కుమార్.